శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకాన్ని ఏ పురాణంలో అయినా నేను చెబుతూనే ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఎలా బతికామన్నది కాదు, ఎలా చచ్చామన్నది ముఖ్యం. చివరి రోజుల్లో ఇతరుల చేత సేవ చేయించుకోకుండా మంచం మీద పడి చావకుండా సుఖంగా చచ్చిపోవాలి. చెప్పండి అందరు కూడా, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఓ పరమేశ్వర, పార్వతీ వల్లభ, భ్రమరాంబ వల్లభ, మల్లికార్జున, నాకు ఎలా బతికామన్నది కాదు, చివరి రోజుల్లో సుఖంగా మరణించేలా చెయ్యి. అందులో ముసలితనం వచ్చిన వాళ్ళు ఇంకా ప్రార్థించాలట. ఇక వాళ్ళ ముసలితనంలో ఎంత డబ్బు కట్టినా అనారోగ్యం వచ్చి మంచం మీద పడితే సేవ చేసేందుకు ఎవడు రావడంలా. కరుణ తగ్గిపోయింది పూర్వంతో పోలిస్తే. కన్న కొడుకులే పట్టించుకోకపోతే, సొంత చుట్టాలు పట్టించుకోకపోతే ఇంకా బయటవాడేం పట్టించుకుంటాడు. కాబట్టి ప్రభు ఈశ్వర సుఖంగా పద్మాకర్ గారు పురాణం వింటూ చచ్చిపోవాలి. ఇప్పుడు కాదుమా, మళ్ళీ నూరేళ్ళు నిండాక. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోతే పురాణం ఇబ్బంది వస్తుంది. నూరేళ్ళు నిండాక హాయిగా వెళ్ళిపోవాలి. లేదా సుఖంగా స్వామివారి యొక్క చక్కెర పొంగలి ప్రసాదం పెట్టారు పోతే, అలాంటి ప్రసాదం తింటూ తినిపోవాలి. అమ్మవారి దగ్గర నుంచి అది పులిహోర వచ్చినప్పుడు తింటూ సుఖంగా వెళ్ళిపోవాలి. ఎంత సుఖం అది, మంచినీళ్ళు తాగుతూ వెళ్ళిపోవాలి. ఏ కష్టము లేకుండా సుఖంగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఒకరి చేత చాకిరీ చేయించుకునే దురవస్థకి మన శరీరము గురి కాకూడదు. ఇది అనాయాస మరణం అంటే. వినాదైన్యేన జీవితం, ఎప్పుడు జీవితంలో దైన్యం ఉండకూడదు. దేనికి, ఏమండి నా దగ్గర 10 రూపాయలు అప్పివ్వండి, ఈ పూట మా ఇంట్లో కాఫీ లేదండి, ప్లీజ్ ఒక కాఫీ పంపించండి. ఒక ఆవిడ ఉండేది మా గణపురంలో. నేను ఇక్కడికి 8 ఏళ్ల వయసులో నడిచి వచ్చిన సమయంలో మేము గణపురంలో ఒక ఊళ్ళో ఉండేవాళ్ళం, పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆవిడ రోజు మా అమ్మగారి దగ్గరికి వచ్చి, పిన్ని గారు ఒక గ్లాస్తో పాలు, ఒక గ్లాస్తో పంచదార, ఒక గ్లాస్ తోటి కాఫీ పొడి 3 ఇవ్వండి అని. ఇంతలో మా నాన్నగారు నవ్వుతూ, ఈ పంచదార కాఫీ పొడి పాలు అడిగే బదులు పిన్ని గారు ఓ చెంబుడు కాఫీ ఇవ్వండి అంటే వదిలిపోతుంది కదా అనేవారు ఆయన. ఎందుకని, ఆవిడ చాలా తెలివైంది ఆ పక్క ఆవిడ. ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు పంచదార, ఒక గ్లాసు కాఫీ పొడి అడిగి ఈ 3 పుచ్చుకుని మళ్ళీ మా ఇంటి దగ్గర, ఎందుకంటే మీ స్టవ్ మీదే కాఫీ పెట్టుకుని మా ఆయనకి పట్టుకెడతాననేది. అలాగే మా ఇంట్లో అప్పట్లో ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్టి ఉండేది, కరెంటుతో ఇస్త్రీ చేసుకుని పెట్టి. పిన్ని గారు నేను ఇతరుల వస్తువులు మా ఇంటికి పట్టుకెళ్ళను, మీ కరెంటు ఇస్త్రీ పెట్టిస్తే మీ ఇంట్లోనే ఇస్త్రీ చేసుకెళ్ళిపోతానండి అనేది. ఎంత మంచిదో మళ్ళీ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్లకుండా. కాబట్టి ఇలాగ ఇతరులను అడుక్కుంటూ బ్రతకడం కూడా ఒక దౌర్భాగ్య జీవితమే. ఆ జీవితం మనకొద్దు, వినహాదైన్యైన జీవితం. ఎవరి దగ్గర చెయ్యి చాచి యాచించి బ్రతికే దుర్భర స్థితి రాకూడదు. దేహం విడిచిపెట్టాక పరమేశ్వరుడి సన్నిధానానికి వెళ్ళాలి. ఈ 3 కావాలి. అవి లేకపోతే చాలా యాతన. పాపం ఈ సౌమిని సంవత్సర కాలం అలా నానా యాతన పడి నోట్లో నీళ్లు పోసేవాళ్ళు లేక చివరికి ఢామ్ అన్నది చచ్చిపోయింది. ఈ మహాపాపాత్పురాలు చచ్చిపోగానే నల్లని శరీరము కలిగిన 3 యమకింకరులు అక్కడికొచ్చారు. భేకరాకారులు వాళ్ళు పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు. ఎర్రని చింతనిప్పుల్లా ఉన్నాయి వాళ్ళ కళ్ళు. ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టుగా ఉన్నాయి తల వెండ్రుకలు. బాగా భేకరాకారులు వాళ్ళు. దారుణ నేత్రులున్, వికట దంష్ట్రులు, ముద్గర పాశహస్తులున్, ఘోర తరానన స్ఫురిత కోపులు, చండవేగులు వాళ్ళు. దారుణ నేత్రులు అండం ద్వారానే కళ్ళు ఓ పెద్ద తాటికాయల్లాగా అవి కూడా ఎర్రగా ఉన్నాయన్నమాట. ఆ కళ్ళు చూస్తే సగం భయం వేస్తుంది. చింతనిప్పులు అంటారు. ఎప్పుడైనా చింత కొమ్మలు ఎండబెట్టి వాటిని పొయ్యిలో పెట్టి ఆ వచ్చిన నిప్పులను చూడండి. చింత కొమ్మల నుంచి వచ్చిన నిప్పులు ఒక రకమైన విచిత్రమైన ఎర్రగా ఉంటాయి. మా చిన్నప్పుడు కట్టెలు పోయి చూశాను నేను కళ్ళారా. చింత కొమ్మల్ని బాగా ముక్కల కింద కొట్టి కట్టెలు చేసి ఆ కట్టెలతోటి మా అమ్మ వంట చేసింది. ఆ కట్టెల్లోంచి వస్తాయి నిప్పులు, అవి చాలా ఎర్రగా ఉంటాయి. తక్కిన అన్ని కలప కంటే ఈ చింత కలప నుంచి వచ్చేటటువంటి నిప్పులు బాగా ఎర్రగా ఉంటాయి. కనుకే సహజంగా ఎవరి కళ్ళైనా ఎర్రగా ఉంటే కళ్ళు చింత నిప్పుల్లో ఉన్నాయి రానివారు. అలాంటి కళ్ళు కలిగిన వాళ్ళు వాళ్ళు. వికటదముష్టులు, ఇక కోరలు ఉన్నాయి, అతి భీకరంగా ఉన్నాయన్నమాట. వంకర తిరిగిపోయి భయంకరాకారంతో ఉన్న దంతాలతో ఉన్నారు వాళ్ళు. చేతిలో ముళ్ళగదలు పట్టుకున్నారు, యమపాశాలు పట్టుకున్నారు, ముఖాలు ఎర్రబడిపోయాయి కోపంతో. మిగతా శరీరం అంతా మరీ బొత్తిగా నల్లగా ఉన్నది. అది ఆ అబ్బాయి దగ్గర ఉన్న బ్యాగ్ నలుపు కంటే నలుపు అన్నమాట. కొంతమంది అదృష్టం, భగవంతుడు గౌడు గేది కంటే చక్కని చర్మం పెడతాడు, వాళ్ళకి అలాంటి చర్మం పెట్టాడు. ఇంకా జుట్టు ఉంది, అది నెత్తిమీద తల వెంట్రుకల్లో లేవుట. ఏతాకులు ముళ్ళు నెత్తి మీద పెట్టినట్టుగా ఉందన్నమాట, ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా, ముళ్ళ పంది శరీరం మీద ఉన్న ముళ్ళల్లో ఉన్నాయన్నమాట తల వెంట్రుకలు. ఆ నెత్తి మీద వాళ్ళ ఆవిడ జీలకర్ర బెల్లం పెట్టుంటే సగం చచ్చిపోతుంది అనమాట. జీలకర్ర బెల్లం పెట్టాలంటే మీ జుట్టు అయితే బాగుంటుంది, అసలు జుట్టే లేకపోతే గొడవలేదు అనుకోండి, కానీ వాడి జుట్టు అలా ఉందన్నమాట ఏతాకుల్లాగా. అలాంటి వాళ్ళు భయంకరాకారులు. ఓసి పాపిని ఎంత పని చేశావే, పరమ పవిత్రమైన వంశంలో పుట్టి మద్యపానం చేసి ఆవుని చంపి ఆ మాంసం తింటావా, నీచునితో సాంగత్యం చేస్తావా, ఒక్కనాడైనా శివనామస్మరణ చేసావటే కానీ నీ అదృష్టం, నిన్ను ఇంకా తీవ్రంగా శిక్షించేవాళ్ళం కానీ ఆవుని చంపినప్పుడు శివశివ అన్నావు గనక కొంతవరకు నీ శిక్షని తగ్గిస్తున్నాం అని దాన్ని తిట్టి వేలుతో ఇలా బెదిరించి ఆ ప్రాణం తీసి ఒక భయంకర శరీరంలో ప్రవేశపెట్టారు. మన ప్రాణాన్ని చచ్చిపోయాగా ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ప్రాణం ఎప్పుడూ కూడా ఏదో ఒక ఉపాధి లేకుండా ఉండలేదు. ఉపాధి అంటే ఆధారం. ఇప్పుడు మనకి ఈ శరీరం ఆధారం, రేపు శరీరం విడిచిపెట్టాక అప్పుడు ఇంకో శరీరాన్ని పట్టుకొస్తారు, ఆ శరీరంలోకి ప్రాణాన్ని ప్రవేశపెడతారు, ఆ శరీరమునకు కొత్త ఉపాధి అని పేరు. పాపాత్ములకైతే నల్లని శరీరం ఒకటి వస్తుంది, ఆ శరీరమునకు యాతనా శరీరము అని పేరు అన్నమాట. యమకింకరులు మనకి శిక్ష అమలు చెయ్యాలంటే ఆ శిక్ష పొందడానికి మనకిచ్చే శరీరమును యాతనా శరీరం అంటారు. అదే పుణ్యాత్ములైతే స్వర్గానికి వెడితే దివ్య శరీరం ఇస్తారు. 5 రోజులు నాకంటే ముందొచ్చి పురాణం అయ్యి స్వస్తి అన్నాక అప్పుడు మీరు వెళ్ళారనుకోండి, 5 రోజులు శివపురాణం విన్నారనుకోండి, అప్పుడు మీకోసం ఇంకా స్వర్గం కూడా కాదు, కైలాసం నుంచి శివ శరీరాలు పంపుతారు, పవిత్ర శరీరాలు. అయితే 5 డేస్ శ్రద్ధగా వినాలి, మధ్యలో బయటికి ఎడుతూ వింటే మాత్రం ఈ ఫలితం రాదు. ఒక్క క్షణం కూడా ఏమరిపాటు లేకుండా, కంటి మీద రెప్పపాటు లేకుండా చిత్తశుద్ధితో శ్రవణం చేస్తే మాత్రం శివకథని, అటువంటి వాళ్ళకి దివ్య శరీరం, ఒక శివ శరీరం వస్తుంది. అచ్చము శివుడు ఎలా ఉన్నాడో అలాంటి శరీరం, అందులో ప్రవేశపెడతారు ఈ ప్రాణాన్ని. ఇంకా వాడు హాయిగా కైలాసానికి వెళ్ళి శివ శివ శంభో భవభయహర శంభో అని పాడుకుంటాడు. అది ఎంతో అదృష్టం. అక్కడికి వెళ్ళాక అంత తేలిక కిందకి రాడు, వచ్చాడంటే అక్కడ కూడా చెయ్యరాని అపరాధం చేస్తే, సహజంగా కైలాసం అంత ఉత్తమ లోకం కనుక. ఒకవేళ వస్తే కారణజన్ముడై పుడతాడు, అది కూడా చెప్పాడు. కుబేరుడనేవాడు కారణజన్ముడై మళ్ళీ భూమికి వచ్చాడు, కానీ వచ్చాక మళ్ళీ కుబేరుడయ్యాడు. కాబట్టి ఒకవేళ కైలాసానికి వెళ్ళిన వాడు భూలోకంలో జన్మ ఎత్తవలసి వస్తే ఈశ్వరుడి యొక్క సేవకుడిగా, సంపదలు కలిగిన వాడుగా, దాతగా, జ్ఞానిగా, పండితుల్ని గుర్తించి గౌరవించే ఇలాంటి మహాత్ములుగా పుడతారు. ఇలా ఉత్తమ జన్మిస్తాడు ఒకవేళ భగవంతుడు కైలాసం నుంచి దిగి వస్తే. ఎవరు నరకం నుంచి వచ్చారు, ఎవరు స్వర్గం నుంచి వచ్చారు అనేది వాళ్ళ ప్రవర్తనని బట్టి కనిపెట్టచ్చట. గురు దేవర్షి పితృ ప్రపూజనము, గురు దేవర్షి పితృ ప్రపూజనము. అసలు మొట్టమొదటి ఎత్తుకోవడం ఏమన్నాడు, మా గురువు గారు శ్రీశైలం పెడుతున్నారు, మేము పురాణానికి అక్కడికి వెళ్ళిపోతాం. అసలు గురువు 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 అంటూ గురువుని నిరంతరం తలుచుకుంటూ, గురువుని పూజిస్తూ, గురువు పిలవగానే ఏమైనా చేయడానికి సిద్ధపడేటటువంటి వ్యక్తులున్నారే, వీళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. మొట్టమొదట గురు, రెండవది దేవ. దేవతలు కనపడితే భక్తితో పూజిస్తున్నారంటే, దేవతలంటే మాకు ఇష్టం, ఆ దేవతల ఆలయానికి వెడతాం, దేవాలయాలే మా సొత్తు అని భావిస్తూ దేవతా పూజనతో గడిపే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు. మీరంతా దేవాలయాలకి తిరుగుతున్నారు గనక నా అనుమానం లేకుండా, మీలో చాలామంది మళ్ళీ అందరూ అనడానికి లేదు కానీ, దేవాలయం చూసి దేవాలయంలో కూర్చుని దేవకథలు విన్నవాళ్ళు కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినవాళ్ళు. మూడవది ఋషులను పూజించేవాళ్ళు, ఋషులను భక్తితో పూజించే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత పితృప్రపూజనము. పితృ అంటే కేవలం తండ్రిని కాదు, మాతాచ పితాచ పితరౌ, తల్లి తండ్రి కలిపితే పితరులు అంటారు. పితృప్రపూజనం అంటే రోజు తల్లికి తండ్రికి నమస్కరిస్తూ, ఏమైనా మా అమ్మ నాన్న దేవుళ్ళే, ఎందుకని తల్లిదండ్రులు లేకపోతే శరీరం ఎవరిచ్చారు, తల్లిదండ్రులు లేకపోతే నీ ఆలోచన ఎక్కడిది, తల్లిదండ్రులు లేకపోతే ఇంత ముద్దెవరు పెడతారు, తల్లిదండ్రుల కంటే గొప్ప బలం ఎక్కడున్నది ఈ సృష్టిలో, అందరికంటే అదృష్టవంతుడు తల్లిదండ్రులతో ఉన్నవాడు, తల్లిదండ్రులు లేక ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో అడగండి, చెబుతారు కొంతమందిని. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి దిక్కులేక పెరిగి యాత్ర పడుతున్నటువంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని గురువుగారు మిమ్మల్ని మేము తండ్రి కింద భావిస్తున్నామన్న వాళ్ళు ఉన్నారు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా నమాతుః పరదైవతం, తల్లిని మించిన దైవం లేదంటారు. అందుకే అమ్మని అంత భక్తితో పూజించాలి. ఈ పూజ చేస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన ఉత్తములు. అక్కడ పూజన వల్ల ప్రపూజనం, పూజనం అంటే ఏదో సామాన్య సేవ, ప్రపూజ అంటే అలా కాదు, అతిభక్తితో వాళ్లే దేవుళ్ళు కింద భావించాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పద్యం గుర్తుపెట్టుకోండి, గురుదేవర్షి పితృ ప్రపూజనము, ఆ తర్వాతది సద్గోష్ఠి ప్రియత్వం భూ. ఇది సద్గోష్ఠి, మంచి వాళ్ళంతా ఒక చోట చేరి నేను వచ్చేలోపు మంచి మాటలు మాట్లాడుకుంటూ నేను రాగానే పురాణమే శ్రద్ధగా వింటూ ఇలా గడపడానికి ఇష్టపడే వాళ్ళకి సజ్జన సాంగత్యం లేక సద్గోష్ఠి అని ఇష్టం. సద్గోష్ఠి అంటే ఇష్టపడే వారంతా స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన మహానుభావులు. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడూ సత్యమే పలుకుతారు. కొంతమంది మాట వరసకి కూడా అసత్యం ఆడరు. సత్యం కంటే గొప్ప దేవత లేదు, సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం పలకడం కంటే గొప్ప తపస్సు లేదు. అలా నిరంతరం సత్యం పలుకుతున్నారంటే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకంలో మానవులుగా పుట్టిన మహాత్ములు అన్నమాట. సమస్త భూతదయ, ప్రతి ప్రాణిని ప్రేమించాలి. ఎంతసేపు నీకు బయట వాళ్ళే ఇష్టం, మా ఇంట్లో వాళ్ళు ఇష్టం లేదా అని పిచ్చమాటలు మాట్లాడతారు కొందరు తెలియక, ఆ మాట అనద్దసలు. సమస్త భూతదయ, ప్రతి ప్రాణిని ప్రేమించాలి. తనని చంపడానికి కత్తి ఎత్తి మీదకొచ్చేవాడిని కూడా ప్రేమించేవాడు మహాత్ముడు. కుక్కని, నక్కని, పావుని అన్నిటినీ ప్రేమిస్తారు. పాణిని అని ఒక మహానుభావుడు ఉన్నాడు తెలుసుగా మీకు. ఆ పాణిని అనే మహానుభావుడు చివరి రోజుల్లో అడవిలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఓ పెద్ద పులి కనపడింది. ఆ పులిని చూచి, ఆహా, ఈ పులి కూడా శివుడే, శివుడు నన్ను ఆహారంగా చేసుకుంటున్నాడు అని, విశేషేణ ఘ్రాణతీతి వ్యాఘ్రహ, ఇది చక్కగా వాసన పసిగడుతోంది అని దానికి వ్యాఘ్రము అని పేరు పెట్టి అది మింగేస్తే చచ్చిపోయి వై కైలాసానికి వెళ్ళిపోయాడు ఆయన. పులిలో శివుడిని చూసేట, ఎవరు చూడగలడండి, అమ్మ బాబోయ్ అని భయపడి పారిపోతారు ఎవరన్నా. అలాంటి మహానుభావులు పుట్టారు ఇక్కడ. క్రూర జంతువులు కొండ చెలవ మింగుతూ ఉంటే నా జన్మ ఎంత ధన్యమయ్యింది. నిజంగా చెబుతున్నాను, ఒక పరమ భక్తుడు ఉన్నాడు, వాడి పేరు గొండప్ప. వాడిని సంస్కృతంలో కొండహ అంటారు. కొండ వంటి ఆకారంతో ఉండడం వల్ల వాడిని కొండ అప్ప అన్నారు. అదే గొండప్ప అయిపోయింది. అది కన్నడ భాషలో అయితేనే, ద్రావిడ భాషలో అయితేనే, తెలుగులో అయితేనే. ఆ కొండుడు అని పేరు కలిగిన ఒక భక్తుడు శ్రీశైలానికి దర్శనానికి వచ్చాడు. శివపురాణంలోని ఒక గొప్ప కథ. ఈ శ్రీశైలానికి పూర్వకాలంలో నడిచి వచ్చేవారు. ఇప్పటికి మళ్ళీ వాహనాలు లేవు కదా, ఇలాంటి రోడ్లు లేవు కదా. ఆ రోజుల్లో ఇది ఇప్పుడే ఇలా ఉందంటే ఆ రోజులు ఎలా ఉందో ఆలోచించండి. కీకారణ్యం, అతి భయంకర అరణ్యం. అరణ్యంలో శివ దర్శనానికి వస్తూ ఉంటే కొండచిల వచ్చి ఆయన మింగింది. కాళ్ళు దగ్గర నుంచి మొదలుపెట్టి నడుం దాకా మింగుతూ ఉంటే, ఈశ్వర నీకు నైవేద్యం లేదని నన్ను నివేదనగా స్వీకరించావా, ఈ కొండ చిలువ అనే ఒక పేరు కలిగిన, ఈ సర్పమని పేరు కలిగిన ఈశ్వరుడు నన్ను మింగుతున్నాడు, ఆయనకి నైవేద్యం అవుతున్నాను, నాగేశ్వరుడు మింగుతున్నాడు అన్నట్టు. ఆయన కొండ చిలువ గుటుక్కు గుటుక్క లోపలికి లాగుతూ ఉంటే ఎంత బాధ వస్తుందో తెలుసా, శరీరం సగం సగం పచ్చడి పచ్చడి అయిపోతుంటే ఈశ్వరుడికి నేను నైవేద్యం అవుతున్నాను అనుకున్నాడు. ఇలాంటి దయ ఎవరికి వస్తుంది, మహాత్ముడు గనక ఆయనకు వచ్చింది. ఆయన శరీరం విడిచిపెట్టాడు. శాశ్వతంగా ఎప్పటికి కూడా భృంగిరిటి అనే పేరుతో కైలాసంలో ఉన్నాడు ఆయనే. ఇది భూతదయ, సమస్త భూతదయ. చంపే ప్రాణుల్ని కూడా చంపకుండా వాటిని రక్షించే మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. ఒక సాధువు గంగానదిలో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో గంగానదిలో ఒక తేలు కొట్టుకుపోతోంది. వెంటనే ఈయన, అయ్యయ్యో పాపం తేలు కొట్టుకుపోతోంది, చచ్చిపోతుందని టక్కన చేత్తో ఆ తేలుని పైకెత్తాడు. నీళ్లలో కొట్టుకుపోతున్న తేలుని చేత్తో తీగానే అది టక్కన కుట్టింది. అబ్బా అని తేలు మళ్ళీ నీళ్లలో వదిలేశాడు ఈయన. మళ్ళీ నీళ్లలో అది కొట్టుకు చచ్చిపోతుంటే మళ్ళీ చేత్తో ఎత్తాడు, అది మళ్ళీ కుట్టింది. మళ్ళీ బాబోయ్ అని వదిలేశాడు. మళ్ళీ చచ్చిపోతుంటే మళ్ళీ ఎత్తాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ బాబోయ్ అన్నాడు. అప్పుడు ఆ పక్కన స్నానం చేస్తున్న మిగతా వాళ్ళు అన్నారు, నీకేమన్నా పెత్యమయ్యా సాధువు, కాషాయ వస్త్రం వేసుకున్నంత మాత్రం చేతి ఎంత పెచ్చ వస్తుందా, లేకపోతే ఏమిటది, అది చచ్చిపోతున్నా దాని బుద్ధి వదిలిపెట్టిందా, నువ్వు ఎన్నిసార్లు రక్షించాలనుకున్నా నీ చేతని టిక్ టిక్ అని కుడుతోంది. అలా కుట్టే క్రూరమైన జంతువుని ఎందుకు క్షమిస్తావు. అందుకే మేమైతే చెప్పెట్టి కొట్టి చంపేసేవాళ్ళం, వదిలి చచ్చిపోతుందా ఆ తేలు అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన పక్కపక్కనవి, అది ఒక పనికి మాలిన పనండి. పాపం చచ్చిపోతున్న తన కొట్టడం అనే స్వభావం వదలడంలా, దానికి భయభర్త వచ్చిన లక్షణం ఏమిటి, పుట్టుకతో వచ్చిన లక్షణం. పుట్టుకతో వచ్చిన లక్షణాన్ని సంస్కృతంలో నిసర్గ నిష్ఠ అంటారు. నిసర్గ అంటే సహజమైన నిష్ఠ లక్షణం. దాని లక్షణం, సహజ లక్షణం కొట్టడం. చచ్చిపోయినా కొట్టడం అనే తన ధర్మం వదలదు. నేను సాధువుని, నా ధర్మం ఏమిటి, చచ్చిపోతున్నా రక్షించడం. సాధు అంటేనే ఇతరులను రక్షించేవాడని అర్థం. నేను నా లక్షణం ఎందుకు విడిచిపెడతాను, దాని లక్షణం అది విడిచిపెట్టదు, సాధు లక్షణం నేను విడిచిపెట్టను. ఎవరి లక్షణాలు వాళ్ళు ధర్మాలు విడిచిపెట్టకుండా ఉండడమే ధర్మం అని ఈసారి ఆకుతో దాన్ని ఎత్తి ఒడ్డు మీద పారేశాడు. ప్రాణము తీస్తున్నప్పటికీ రక్షించడం అనేది సాధువుల లక్షణం, మహాత్ముల లక్షణం. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కూడా ఇతరుల మీద ప్రేమ విడిచిపెట్టరు. అటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకం నుంచి భూలోకానికి దిగొచ్చిన మహాత్ములు అన్నమాట. అందుకని సమస్త భూత దయా మైత్రి. సాధ్యమైనంత వరకు ఎవరితో తగాదా పడరట, అందరితో స్నేహంగా ఉంటారు. అసలు ఎవరన్నా అమ్మాయి వీడు వస్తే ఎంత బాగుంటుందో, వీడు అందరితో ప్రేమగా మాట్లాడతాడు, వీడు స్నేహంగా ఉంటాడు, వీడు మా ఇంట్లో ఉంటే ఆహ్లాదం అనుకునేలా ఉండాలి మన ప్రవర్తన. అందరితో వాటికి తగాదా పడితే ఉపయోగం ఉంది, ఎవరిని చూసినా కోపమైనా ఒక్కడు కూడా ఈ లోకంలో మంచివాడు లేడా మనకి. దుర్యోధనుడిలో ఉండకూడదు, ధర్మరాజులో ఉండాలి. దుర్యోధనుడిని పిలిచాడు ద్రోణాచార్యుడు, నీకు నెల్లాళ్ళు గడువు ఇస్తున్నాను, ఒక్క మంచివాడిని తీసుకురా అన్నాడు. ధర్మరాజుని పిలిచాడు, నీకు నెల్లాళ్ళు గడువు ఇస్తున్నాను, ఒక్క చెడ్డవాణ్ణి తీసుకురా అన్నాడు. ఇద్దరూ నెలయ్యాక వచ్చారు. దుర్యోధనుడు వచ్చి, అదేంటో గురువుగారు, ఒక్కడు మంచివాడు దొరకట్లే, అందరూ పాపాత్ములే, చిచ్చిచ్చిచ్చి, మొత్తం పురాణం వింటున్న వాళ్ళంతా దుర్మార్గులే అన్నట్ట. పక్కపక్క నవ్వాడు ద్రోణాచార్యుడు. ఇప్పుడు వెంటనే ధర్మరాజుని పిలిచాడు. ధర్మరాజా, ఒక్క చెడ్డవాడు దొరికాడంటే? లేదు గురువుగారు, ఎక్కడ కంచు కాగడా పెట్టి వెతికినా ఈ జనాల్లో ఒక్క దుర్మార్గుడు లేడండి, అందరూ మంచివాళ్ళేనండి అన్నట్ట. అంటే ఇక్కడ ఇంతకీ ఈ మంచితనం ఎవరిలో ఉంది, ఎవరికి, ధర్మరాజులో ఉంది. అందుకే మీ అందరిలోనూ మంచివాళ్లే కనబడ్డారు ధర్మరాజుకి, ఆ విత్తులే. కానీ దుర్యోధనుడికి అందరూ పాపాత్ములే. ఇప్పుడు మనకి ఇతరుల మీద ద్వేషం కలుగుతుందంటే, అందరిలో చెడ్డ కనబడుతోందంటే ఆలోచించండి, మనలో లోపముందా, సృష్టిలో లోపముందా. అందుకనే జ్ఞానులు సృష్టిలో కాదు లోపం నీ దృష్టిలో ఉందన్నారు. దృష్టిలో లోపం సరి చేసుకుంటే సృష్టి బాగానే ఉంటుంది. సృష్టి ఎప్పుడు ఒకటే, మన దృష్టే మనకి తెలియకుండా పాడు చేస్తుంది. అందుకని సమస్త భూతదయ తర్వాత మాట మైత్రి. సాధు సాంగత్యమున్, సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకం కాదు, ఈ జన్మే కాదు, పూర్వజన్మలున్నాయి, రాబోయే జన్మలున్నాయి. శరీరం విడిచిపెట్టాక మంచి లోకాలకు వెళ్ళాలి, ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, పవిత్ర లోకాలకి వెళ్ళాలి అని చచ్చాక స్వర్గం వంటి దివ్యలోకాలకు వెళ్ళడానికి కోసం మనం చేసే కృషికి పరలోక అభ్యుదయ క్రియ అని పేరు. అలా ఎవరికైనా సరే శరీరం విడిచిపెట్టాక ఉత్తమ లోకాలకు వెళ్ళాలనే కోరిక ఉందంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన ఉత్తముడు. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదములలో చెప్పిన దానిని నమ్మాలి. వేదములు ఏం చెప్పాయో అలాగే ఆచరిస్తాం, వాటికి వ్యతిరేకంగా వెళ్ళాం, పురాణాలు ధర్మాలు అన్నీ ఆచరిస్తాం అనండి, అంతే తప్ప వాటిని వ్యతిరేకించకండి. వైజాగులో ఒక ఆవిడ ఉందిలేండి, ఏం మాట్లాడినా, మీ పురాణాలన్నీ మీ మొగాళ్లేగా రాశారు, మొగాళ్ళు రాశారా, అది రాసిన వాడు మొగాడు అనుకోకండి, రాసింది భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. మీ ఒక్క వ్యక్తి కోసం భగవంతుడు పాతివ్రత్య ధర్మాలు ఇలాంటివి ఏం రాయడు, ఆయన మహానుభావుడు, ఇలాంటి స్వార్థపరమైన మాటలు ఏం రాయడు. మాట్లాడితే ఇది ఒకటి నేర్చే అనమాట, లేనిపోని ఫ్యాషన్, బోడి ఫ్యాషన్ అనమాట. ఇంకేముంది, వ్యాసుడు మీ వాడేగా, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు అండం. ఆయన వ్యాసుడు ఎంత తపస్సు చేశాడో, కుటుంబానికి అతీతంగా ఎలా ఉండి రాశాడో తెలిస్తే ఇలాంటి వాగుళ్ళు వాగం. ఈ వాగుళ్ళు నాస్తికమైన మాటలు అన్నమాట. ఎప్పుడు వేదములను పురాణములను ఇతిహాసాలని నమ్మాలి. ఈ శృతి ప్రామాణ్య సందర్శనము ఉత్తమ లోకాల నుంచి, స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన మహాత్ముల లక్షణములు. అత్యద్భుతమైన ఈ పద్యం మారణ గారు మార్కండేయ పురాణంలో చాలా బాగా రాశాడు. గురుదేవర్షి పితృప్రపూజనము సద్గోష్ఠి ప్రియత్వంబు సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ
మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనంబు అరయల్ స్వర్గము బాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ నృప. ఈ పైన చెప్పిన లక్షణములు స్వర్గములో సుఖములు అనుభవించి మళ్ళీ భూలోకంలో పుట్టిన మహాత్ముల యొక్క లక్షణములు. ఇంకా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, పాపాత్ములు ఎలా ఉంటారు, నరకంలో నానాయాతనలు శిక్షలు అయిపోయాక మళ్ళీ భూమి మీద పుడతారే ఆ పాపాత్ముల్ని, ఇంక వాళ్ళని చూడగానే మీకు వాళ్ళు నరకం నుంచి వచ్చిన వాళ్ళని అర్థమైపోతుందన్నమాట.
పరుసని పొల్కుల పరుల పొల్కుట మర్మము నాట నాడుటల్ నరులకు ఎగ్గుచేత కృపణత్వము అశౌచము దేవదూషణంబు వరుల ధనంబు గొంట కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము బాసిపోయి ధరణి ప్రభవిల్ చిన్నవారి చిహ్నముల్.
మొట్టమొదటి లక్షణం నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడి లక్షణం ఏంటి, పరుసని పొల్కులం పరుల పొల్కుట, కఠినంగా మాట్లాడతాడు, ఎంతసేపు ఇతరులను దెప్పడమే దెప్పడం, ఇలా కఠినముగా ఇతరులను దెప్పుట, మర్మము నాటనాడుటలు గుండెల్లో గుచ్చుకుపోయేలా మాట్లాడడం, ఆ తర్వాత నరులకు ఎగ్గుచేత ఇతరులకు ద్రోహమే చేస్తాట, సాధ్యమైనంత వరకు పరులకు అపకారం చెయ్యాలనుకుంటారు కొంతమంది, అదేమిటో తెలియదు అనమాట. ఎంతసేపు ఇతరులనే, ఎవరన్నా వచ్చారంటే ఇదిగో ఆ అమ్మాయి ఎలా ఉందో ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో అని ఇతరుల మీద లేనిపోయిన అభాండాలు వేయటం. పరులకు ఎగ్గుచేత కృపణత్వం తర్వాతది పిసిరి కొట్టుతనం. చచ్చిన ఒక 10 రూపాయలు దానం చేయలేడనమాట, పక్కవాడు చూస్తూ ఉండగా 100 రూపాయలు ఇస్తే వీడి జేబులో చెయ్యట్టి ఆ ఎందుకులే అని వెళ్ళిపోతాట. పిసిరి కొట్టుతనం ఉందే, అది కూడా నరకం నుంచి వచ్చిన వాడి లక్షణం. ఈ పిసిరి కొట్టాడు చివరికి కూడా ఏం పట్టుకెడతాడో తెలియదు, కానీ బహుశా వాడి ఉద్దేశం ఇక్కడను అని పట్టుకుపోదాని. ఈ కట్ల గోడల్లో దాచేసుకునే వాళ్ళంతా ఇవన్నీ పట్టుకుపోతారు, పిచ్చి పెనుగులు. వాళ్ళ కళ్ళ ముందు ఎంతమంది తెచ్చారు, ఎంతమంది ఈ భూమి నుంచి ఏం పట్టుకెళ్ళారు, ఎవడు చివరికి పట్టుకెళ్ళేది వేసమెత్తులేదు, తన శరీరమే తంతో రాదు, ఇంకేం పట్టుకెడతాడో తెలియదు. అయినా సరే ఇంటి నిండా గోడల నిండా కడ్డీలకి కడ్డీలు దాచేయడమే, ఈ కడ్డీలన్నీ వీడు నడ్డి విరిగినప్పుడు కూడా వస్తుందా, ఏం రాదు. ఈ పిసిని కొట్టుతనంతో తెగదాస్తాడు. అసౌచము శుచిగా ఉండరు, స్నానం చేయి నేను స్నానం చేయను, మొహం కడుగు నేను కడగను, నేను అశుచిగానే ఉంటాను అంటారట. బా కొంతమంది యావజ్జీవితం స్నానం లేకుండా ఎన్ని రోజులైనా గడుపుతారు. పరమ పవిత్రముగా అతి శుచిగా ఉండాలి మనిషి అంటే, అశౌచంతో ఉన్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు. దేవదోషణంబు దేవతల్ని తిడుతున్నాడంటే, దేవుణ్ణి ఏ దేవుణ్ణి అయినా సరే తిట్టడం మొదలెట్టామంటే అసలే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ముడు. వరుల ధనంబు గంట ఇతరుల డబ్బు ఎత్తుకుపోతున్నాడు, దొంగతనం చేశాడంటే మహాపాపం. 10 రూపాయలు నీ చేతికి ఇచ్చావంటే లెక్క చెప్పాల్సిందే, నువ్వు 10 టీలు తగు పర్వాలేదు, కానీ చిల్లర మిగిలేక ఇవ్వాల్సిందే. ఈ ఇతరుల యొక్క ధనాన్ని లెక్క చెప్పకుండా దిగమింగామా, అది మహాపాపం. కృపనందమి జాలి చూపించాలి, ఎవడి మీద జాలి చూపించలేదంటే అది మహాపాపం. నా చిన్నప్పుడు 96లో ఒక 7 పాప పెద్ద పాప కారులో తీసుకొస్తున్నాం, కారులో ఇక్కడి దాకా వచ్చిన తర్వాత అసలు అప్పటికి ఎంత కరెక్ట్గా ఆనాటికి 4 నెలలు కొంచెం మాట్లాడేది, బుజ్జి మాట్లాడనమాట, అప్పుడే తొందరగా మాటలు వచ్చాయి, పాకుతోంది ఇంకా నడవలేదు కూడా అనుకుంటాను. నాన్న 10 రూపాయలు ఇయ్యంది. ఎందుకే 10 రూపాయలు అన్నాను, ఏమిటి 96లో చిన్న పాప 10 రూపాయలు అడగగానే ఆ పక్కనే ఒక ముష్టి అడిగిచ్చింది. నాకు తెల్లబోయారు ఒక క్షణం, రూపాయి ఇస్తే ఎలా బతుకుతారు నాన్న అంది. అంటే ముష్టివాడికి రూపాయి ఇస్తే బతకలేడు, 10 రూపాయలు ఇస్తే కానీ వాడి తండని ఆ జాలి పుట్టుకతో రావాలి, అది యావజ్జీవితం ఉండాలి. రావడమే కాకుండా ఎప్పుడు కూడా ఇతరుల మీద జాలి చూపించేవాడు మహానుభావుడు అయిపోతాడు తెలియకుండానే, ఆ దయ మనల్ని ఏదో సమయంలో కాపాడుతుంది. కృప పొందడు కొంతమంది, ఇంకా అల్క మాట్లాడితే కోపం కొంతమందికి, ఆ అంటే కోపం వంటి కోపం, అన్నం తిను నేను తిన్నాను, పోనీ సున్నం తిను ఎందుకు తింటాను, కాఫీ తాగు నేను తాగను, పోనీ తాగద్దు ఎందుకు తాగద్దు. ఇలా యుద్ధం చేస్తున్న అమెరికాలో కుటుంబం ఉంది, ఆ ఇంటికి వెళ్ళాను నేను చెబుతున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. అనుక్షణం కోపమే, ఎప్పుడూ అలకే, ఇలా అలుకతో ఉండకూడదు. అలక మహాపాపం, క్రోధము కంటే మహాపాపం మొరగట్లేదు. మీరు చూశారు లేదు, మీరు ఎప్పుడైనా చూడండి, ఇళ్లలో కొంతమంది పిల్లలు అనమాట అన్నం తిను, వీడి తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రి అట్టవాడు, ఏ ఎందుకు తినాలి,
దాంతో తండ్రి తలబొట్టుకుని పోలే మానేయరా అన్నాడు. ఏ ఎందుకు మానేయాలి, పెట్టవే అమ్మ అన్నాడు. అంటే వాళ్ళ నాన్న ఏం చెబితే దానికి వ్యతిరేకంగా చేస్తాడు. నిజంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఆయన తండ్రి, ఒరే మంచి పిల్లలు తీసి పెళ్లి చేసుకో, నువ్వు చెప్పావుగా ఎందుకు పెళ్లి చేసుకో, నేను చేసుకోను. అప్పుడు వాళ్ళ నాన్నకు అర్థమైంది, వీడు నేనేం చెబితే వ్యతిరేకంగా చేస్తాడని. ఒరే నువ్వు పెళ్లి చచ్చినా చూసుకోవద్దురా అన్నాడు. వెంటనే చేసుకున్నాడు అండి వాడు. ఇలా చీటికి వాటికి కోపగిస్తున్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ముడు. ఇలా నెగిటివిటీ వచ్చిన వాళ్ళకి మనం నెగిటివ్గానే వెళ్ళాలన్నమాట.